சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பத்தெனிமிதோ அத்தியாயம் 73வ ஸ்லோகம்.
அர்ஜுன உவாச நஷ்டோ மோஹஸ்மிருதிர்லப்தாம் த்வத் ப்ரஸாதான் மயாச்சுதம் ஸ்திதோஸ்மி கத சந்தேஹம் கரிஷ்யே வசனம் தவ.
டெப்பை ரெண்டவ ஸ்லோகந்தோ கிருஷ்ண பரமாத்ம யொக்க பிரம்ம வித்யா போதன பூர்த்தயிந்தி. ఈ యొక్క 73వ శ్లోకంలో అర్జునుడికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అర్జున ఉవాచ రెండవ అధ్యాయం నుంచి ఈ 18వ అధ్యాయం 72వ శ్లోకం వరకు శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం విన్న తర్వాత అర్జునుడు ఏమంటున్నాడు? నష్టః మోహః. నష్టః అంటే నశించింది అని అర్థం. ఏమి నశించింది అంటే మోహః నష్టః, నా మోహం నాశనం చేయబడినది అని అర్థం, పోయింది అని అర్థం. మోహం అంటే ఏమిటి? ఇక్కడ రెండు రకాలైనటువంటి అజ్ఞానం. మొదటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి అజ్ఞానం. ఈ జగత్తేమిటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు, ఆయన స్వరూపం ఏమిటి, అంతేకాకుండా నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, ఇలా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ యొక్క బోధన వల్ల ఆ సంశయాలన్నీ పోయినాయి అని. ఇది మొదటి ప్రయోజనం పొందినటువంటిది. అంతేకాకుండా రెండవ ప్రయోజనం ఏమిటంటే, నేను ధర్మ సంకటమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఈ యుద్ధంలో యుద్ధం చేయడమా యుద్ధం చేయకుండా ఉండడమా అనేటువంటి ధర్మ సంకటంలో పడ్డాను నేను. ఇటువంటి ధర్మ సంకటం నుంచి నేను బయటపడ్డాను నీ యొక్క బోధన తర్వాత. ఇక మీద నా యొక్క నిర్ణయాలన్నీ కూడా ఈ గీతా శాస్త్రాన్ని విన్నటువంటి ఏ జ్ఞానం అయితే పొందానో ఆ జ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి నా నిర్ణయాలన్నీ ఇక నుంచి. ఇంకా ఏది కూడా నా రాగద్వేషం మీద ఆధారపడి ఉండదు. నా నిర్ణయాలన్నీ కూడా నేను విన్నటువంటి ఈ శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాస్త్రం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది, ఎలా చేయాలని చెప్పింది, అది చూసుకొని నేను నిర్ణయాలు తీసుకుంటాను. అందుకని నష్టో మోహః అని అర్థం. ఇంకా జీవితంలో మరి డెసిషన్ మేకింగ్ అంటారు చూసారా, ఇంగ్లీష్లో డెసిషన్ మేకింగ్, అది పెద్ద సమస్య చాలామందికి. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఒకవేళ మనం తప్పుగా తీసుకుంటే నష్టపోతామేమో. కనుక ఇటువంటి నిర్ణయాలన్నీ సరిగా తీసుకోవాలి అంటే శాస్త్రం కనుక చదివి ఉంటే ఆ నిర్ణయాలన్నీ కూడా సరిగా తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నేను విన్నాను కనుక నీ దగ్గర శాస్త్రం, ఇప్పుడు నాకు అటువంటి సమస్య లేదు, కనుక ఏమిటి అన్నారు. ఏం చేస్తానంటున్నాడు, కరిష్యే తవ వచనం అన్నారు, నీ మాటను ఆచరిస్తాను, శిరసావహిస్తాను, నువ్వు చెప్పే మాటని శిరసావహిస్తాను. వచనం అంటే ఏం చెప్తున్నాడు కృష్ణ, యుద్ధస్వ యుద్ధస్వ ఉత్తిష్ట యుద్ధస్వ అంటున్నాడు, లేచి నిలబడి యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు ప్రతి చోట కృష్ణ పరమాత్మ. అది ఆయన వచనం. అసలు సంగతి ఏమిటి అంటే, ఎలాగైతే ఈ రాజకీయ నాయకులందరూ కూడా ఉపన్యాసాలు చెప్పిన తర్వాత గంట గంటన్నర రెండు గంటల ఉపన్యాసం చెప్పి చివరికి ఏమిటి, మాకు ఓటు వేయండి అంటారు. ఎంత ఉపన్యాసం చెప్పినా చివరికి వారి యొక్క సారాంశం ఏమిటి అంటే, మాకు ఓటు వేయండి, వాళ్ళ గుర్తు చూపించి మాకు ఓటు వేయండి అంటారు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ప్రతి అధ్యాయంలో అర్జునుడికి అన్ని హితబోధలు చేస్తూ 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 అక్కడక్కడ లేచి నిలబడి యుద్ధం చెయ్యి, కూర్చొని చెయ్యలేవు కదా, నుంచొని చెయ్యి అన్నాడు. ఉత్తిష్ట యుద్ధస్వ ఉత్తిష్ట యుద్ధస్వ, అది మనసులో ఉన్నది అర్జునుడికి. కనుక నువ్వు చెప్పినటువంటి అటువంటి ఆజ్ఞను ఆజ్ఞ శిరసావహిస్తాను అన్నారు. అంటే ఏం చేస్తాను, ఈ ధర్మయుద్ధంలో భీష్ముడితో ద్రోణుడితో పోరాడటానికి సిద్ధపడతాను అని అర్థం. కరిష్యే అన్నారు. అది ఎందుకు, నష్ట మోహ, మోహం పోయింది అన్నారు, అజ్ఞానం పోయింది అన్నారు. మోహ నష్ట అనంటే మళ్ళీ ఆలస్యం అవుతుంది. మోహో నష్ట అనంటే అట్లా కూడా రాయొచ్చు శ్లోకం. మోహో నష్ట అంటే మోహ ప్లస్ నష్ట అన్నారు. అనష్ట కూడా కావచ్చు కదా, అనష్ట అంటే పోలేదు అని అర్థం. మోహ అని చెప్పిన తర్వాత ఇంకా సెకండ్స్ గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు కృష్ణ పరమాత్మకు భయం, మోహం పోయిందా లేదా. ఎలాగంటే రామాయణంలో ఈ విషయం చెప్తున్నాను క్రిందటిసారి, రామాయణంలో వాల్మీకుల వారు హనుమంతుల వారి చేత చెప్పించారు. లంకానగరం వెళ్ళి వచ్చిన తర్వాత సీత అమ్మవారిని చూసి వచ్చిన తర్వాత హనుమంతుల వారు రాముని వారిని చూసి వెంటనే ఏం చెప్పాడు అంటే, దృష్టా సీత అన్నాడు. దృష్టా సీత, చూశాను అన్నాడు, అంతే. చూశాను సీతను అన్నాడు. హనుమంతుల వారు ఎంత బుద్ధి కుశలత అనేది ఆ ఒక్క వాక్యం మీద తెలిసిపోతుంది. ఎంత బుద్ధి కుశలత అంటే అంత బుద్ధి కుశలత. సీత అని కనుక ముందు చెప్తే మనమైతే ఏం చెప్తాం, సీతను చూశాను అంటాం. సీతను అన్న తర్వాత ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి ఆ రాముల వారు కంగారు పడతాడేమోనని చూడండి, స్వామి భక్తి అంటే. సీతను చూశాను అని చెప్పచ్చు కదా, సీతను అన్న తర్వాత ఏమైంది సీత, చూసావా లేకపోతే ఏమైనా మరణించిందా ఏమిటని భయపడతాడేమో, రాముల వారు అనుమానపడతాడేమో, ఆ ఒక్క సెకండ్లో రాముల వారి మనసు దుఃఖపడుతుందేమోనని హనుమంతుల వారు చూశాను అన్నాడు. అంటే ఆ స్వామి మీద భక్తి అట్లా ఉంటుందన్నమాట. మనం నిజంగా మనం ప్రేమించే వాళ్ళల్లో మనం ప్రేమిస్తే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి ఎటువంటి బాధ కలగకుండా చూసుకుంటాడు నిజమైన ప్రేమ ఉంటే. అయ్యో వారు ఎక్కడ బాధపడతారో అనేటటువంటిది అన్నమాట. హనుమంతుల వారికి అంత ప్రేమ ఉంది రాముల వారి మీద, అందుకని దృష్టా సీత అన్నాడు. తెలుగులో చెప్తే ఏం చెప్తాం, చూశాను సీతను అన్నాడు. అది గొప్పతనం అంటే. అందుకని కార్యం మనం ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు చేసి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి, కొంచెం ఉత్సాహమైన మాటలు చెప్పాలి, ఇలా చేశాను అలా చేశాను అంతా చెప్పిన తర్వాత కొంచెం ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ నా తోక అంటించారు, వాళ్ళంతా కాల్చారు నేను, అవన్నీ చెప్పలే హనుమంతుల వారు. నన్ను అంత ఇన్సల్ట్ చేశారు అక్కడ వాళ్ళందరూ, ఇవన్నీ చెప్పలేదు, చూశాను సీతను అన్నాడు. అదేవిధంగా అర్జునుడు కూడా, పాపం ఇంతసేపు కృష్ణ పరమాత్మ బోధిస్తే కృష్ణ పరమాత్మ ఎదురు చూస్తున్నాడు. నా అజ్ఞానం పోయింది, ఇంతటి ఉన్నతమైనటువంటి విద్యను నాకు బోధించావు అన్నప్పుడు మోహ నష్ట అంత చెప్తే బాగుండదు కదా. నష్టలో విభజిస్తే అనష్ట వస్తుంది, మోహ ప్లస్ అనష్ట మోహో నష్ట అని, అది మోహో నష్ట. అందుకని అలా అనిపించకూడదు కృష్ణ పరమాత్మకు అని చెప్పి, ఎందుకంటే గురుభక్తి ఎక్కువైపోయింది అర్జునుడికి. శాస్త్రం అంతా విన్న తర్వాత ఇంతటి బ్రహ్మ విద్య ఉన్నదా ఈ రేపల్లె పిల్లవాడికి అని. ఎవరైనా కృష్ణుడు రేపల్లె పిల్లవాడు వేణువు నూదేటటువంటి కృష్ణుడికి ఇంత బ్రహ్మ విద్య, ఇంత జ్ఞానమా? ఎప్పుడు ఒక్కరోజు కూడా చెప్పలేదే నాకు, చెప్పినా మంట పట్టదు అప్పుడు, అందుకని చెప్పలేదు. సరే, అటువంటి కృష్ణ పరమాత్మని ఎంత భక్తితో ఎంత గౌరవంతో ఆ క్షణంలో ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచన చూడండి. నష్టో మోహ, అది మోహం పోయింది. తర్వాత పోయింది మోహం అన్నాడు. అయితే ఏమిటి తర్వాత అంటే, స్మృతిహి లబ్ధ, స్మృతిహి లబ్ధ. స్మృతిహి అంటే జ్ఞానం, లబ్ధ అంటే ప్రాప్తం, పొందాను, జ్ఞానాన్ని పొందాను. మోహం పోవటం, జ్ఞానం పొందడం ఒకేసారి. లైట్ వేసాం, చీకటి పోతుంది. లైట్ వేసిన తర్వాత, లైట్ వచ్చిన తర్వాత కాసేపటికి చీకటి పోతుందా అంటే కాదు. లైట్ ప్రకాశం రావడం, చీకటి పోవడం ఒకేసారి. అదేవిధంగా నష్టో మోహ స్మృతిహి లబ్ధ అన్నాడు. ఎప్పుడైతే మోహం పోతుందో ఏమొస్తుంది? జ్ఞానం. జ్ఞానం వచ్చినప్పుడు మోహం పోతుంది, మోహం పోయినప్పుడు జ్ఞానం వస్తుంది. దీని తర్వాత ఏది? టైం మాట్లాడలేము, అందుకని స్మృతిహి లబ్ధ అన్నారు. అంటే నాలో ఉన్న సంశయాలన్నీ పోయినాయి. భిద్యతే హృదయ గ్రంథిహీన. దేనివలన పోయింది అంటే, త్వత్ప్రసాదాత్ మయా లబ్ధ. ఈ జ్ఞానం, నేను పొందినటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి పొందాను? నీ యొక్క అనుగ్రహం వల్ల. త్వత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వలన, నీ యొక్క బోధన వలన. అనుగ్రహం అంటే మళ్ళీ ఇలా చేయి చూపించగానే. ప్రసాదం అంటే ఏమిటి? నీ యొక్క అనుగ్రహం. అనుగ్రహం అంటే ఏమిటి? ఇలా చేయి చూపిస్తేనే, తల మీద చేయి పెడితేనే వచ్చిందా అర్జునుడి జ్ఞానం? కాదు కదా. నీ బోధన వలన అని అర్థం. త్వత్ప్రసాదాత్ అంటే నీ యొక్క బోధన వలన. కర్మయోగ, అష్టాంగయోగ, ఉపాసన యోగ, జ్ఞానయోగ చెప్పి, కర్మయోగ సాధనంగా చెప్పి, అష్టాంగయోగ సాధనంగా చెప్పి, ఉపాసనాయోగ కూడా సాధనంగా చెప్పి, దీని యొక్క పరమార్థత జ్ఞానయోగం అని చెప్పావు. ఇంతటి బోధన చేయడం వలన అని అర్థం. చేయడం వలన నా చేత వినబడి, ఆ విన్న తర్వాత నాలో ఉన్న మోహం పోయింది, జ్ఞానం కలిగింది. తర్వాత ఏమిటి? స్థిత అస్మి, గత సందేహ స్థిత అస్మి. ఇప్పుడు ఎలా ఉన్నాను నేను? ఏ స్థితిలో ఉన్నాను? స్థిత అస్మి. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే, గత సందేహ స్థిత. నాలో ఉన్న సందేహాలన్నీ పోయినాయి. సందేహ గత, గత అంటే పోయింది అని అర్థం. గత సందేహ, సందేహములన్నీ పోయిన వాడిగా నేను ఇప్పుడు ఉన్నాను కృష్ణ అన్నాడు. మా వాళ్ళని చంపాలా వద్దా? ఎలా చంపేది? వర్ణ సంకరం అవుతుందేమో, వాళ్ళందరికీ పిండోదకాలు ఎలా ఎవరు పెడతారు? నేను నరకానికి పోయినా పర్వాలేదు, నేను వాళ్ళని చంపను. ఇట్లాంటి సందేహాలన్నీ ఉన్నాయి కదా, గత సందేహ. మళ్ళీ వస్తాయా అంటే అన్నాడు, ఇంకా రావు అన్నాడు. కనుక తవ వచనం కరిష్యే హే అచ్యుత అన్నారు. ఓ అచ్యుత, కృష్ణ నీ యొక్క ఆజ్ఞను శిరసావహించడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. బాణం పట్టుకున్నాడు అని అర్థం. బాణం పట్టుకున్నాడు, విల్లు పట్టుకున్నాడు. తర్వాత శ్లోకం. ఇప్పుడు సంవాదం అయిపోయింది. ఎవరి సంవాదం? కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క సంవాదం అయిపోయింది. ఇదంతా ఎవరు ఎవరికి చెప్తున్నారు అంటే, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఇంక అక్కడ సంభాషణ అయిపోయిన తర్వాత ఇంక సంజయుడికి ఏం పని ఉంది? లేదు కదా. అందుకని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ఇప్పుడు ఈ విధంగా. సంజయ ఉవాచ
నిత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం.
తన యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు వ్యాసాచార్యుల వారికి. ఎందుకంటే ఇంతటి భాగ్యం కలిగింది ఆ వ్యాస భగవాన్ వల్లనే కదా అని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సంజయ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు ఏమని, అసలు సంజయుడు అంటే ఏమిటి అర్థం అంటే సమ్యక్ జయః సంజయః అన్న, సమ్యక్ జితవాన్ ఇంద్రియాణి ఇది సంజయః, ఇంద్రియములన్నింటినీ చక్కగా జయించినటువంటి వాడు సంజయుడు అన్నాడు. అందుకనే సంజయుడికి ఇచ్చాడు వ్యాసుల వారు ఆ దివ్య దృష్టి, మరెవరికి ఇవ్వకుండా. సంజయుడు ఏం చెప్తున్నాడు సంజయుడు, అహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః వాసుదేవస్య మహాత్మనః పార్థస్య. ఇప్పుడు అర్జునుడు కూడా జ్ఞాని, అందుకని ఆ మహాత్మ అనేటువంటి పదాన్ని ఇద్దరికి చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు అర్జునుడు నష్టం మోహ అన్నాడు కదా, జ్ఞానం వచ్చేసింది అర్జునుడికి. జ్ఞాని అయితే ఆయన కూడా ఆ ఈశ్వరుడితో సమానం కదా, అప్పుడు ఈశ్వరుడితో సమానమైనటువంటి అర్జునుడు కూడా మహాత్ముడే కదా. అందుకని మహాత్మనః అర్జునస్య మహాత్మనః వాసుదేవస్య, వీరిద్దరి యొక్క మహాత్ముడైనటువంటి పరమా కృష్ణ పరమాత్మ వాసుదేవుడు, వాసుదేవుడు అంటే వసుదేవుడి పుత్రుడు, పార్థస్య అంటే పృథాయాహ పుత్రుడు. కుంతీదేవికి ఇంకొక పేరు పృథా అని పేరు, పృథా అని పేరు, అందుకని పృథాయాహ పుత్ర. ఆమె యొక్క పుత్రుడు అవడం వల్ల అర్జునుడికి పార్థ అని పేరు, పార్థసారథి అని పేరు పెట్టుకుంటారు వాళ్ళకి తెలియదు సంగతి. అర్జునుడికి పార్థ అని ఎందుకు వచ్చింది అంటే ప్రధా, అందుకని కృష్ణ పరమాత్మకి ఏమిటి పేరు, పార్థ సారథి, పార్థస్య సారథి. అర్జునుడికి రథసారథి అవడం వల్ల పార్థసారథి. పార్థసారథి గుడి ఉంది ఎక్కడుంది, ట్రిపుల్కిన్ ఎక్కడుంది, చెన్నైలో. పార్థసారథి గుడికి వెళ్ళి కూర్చొని భగవద్గీత అంతా పారాయణం చెయ్యాలి, నిజంగా చేస్తే. కృష్ణుడు పరమాత్మకి ఆ పేరు వచ్చింది అర్జునుడి వల్ల, ఆ బోధన వల్ల. ఏం చెప్తున్నాడు, అహం అశ్రౌషం నేను విన్నాను, ఇమం అద్భుతం రోమహర్షణం సంవాదం. సంవాదం అంటే సంభాషణ, సంభాషణ విన్నాను. అశ్రౌషం విన్నాను అంటే భూతకాలం అయిపోయింది కదా, లుంగ్ అంటారు దాన్ని సంస్కృతంలో. విన్నాను ఎటువంటి సంభాషణ, ఎటువంటి సంభాషణ అంటే చెప్తున్నాడు, ఇమం అంటే ఈ సంభాషణ, నేను విన్న సంభాషణ ఉన్నదే సంవాదం వీరిద్దరి మధ్య. అద్భుతం ఉన్నారు, మనం తెలుగులో కూడా అద్భుతం అంటాం, దానికి ట్రాన్స్లేషన్ అక్కర్లేదు కదా, అద్భుతంగా ఉందిట. తర్వాత రోమహర్షణం అన్నారు, ఒళ్ళు పులకరిస్తోంది అది వింటూ ఉంటే, ఆ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటిది వింటూ ఉంటే ఒళ్ళంతా పులకరించిపోతున్నది అన్నారు. రోమహర్షణం, రోమం అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయిట, హర్షణం అంట సంతోషంతో. వీరిద్దరి మధ్య సంభాషణ వినడం వల్ల విని అది వింటుంటే అద్భుతంగా ఉన్నది రోమహర్షణం అన్నారు. అహం అశ్రౌష అటువంటి సంభాషణను విన్నాను, అద్భుతమైనటువంటి శరీరాన్ని పులకింపజేసేటటువంటి మనస్సుని ఆనందడోలికల్లో నింపేటటువంటి సంభాషణను నేను విన్నాను అన్నాడు. తర్వాత శ్లోకం.
వ్యాస ప్రసాదాశ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం.
తన యొక్క భాగ్యాన్ని చెప్పుకుంటున్నాడు. ఎంత అదృష్టవంతుణ్ణో నేను తెలుసా ధృతరాష్ట్ర, ఎవరికీ సాక్షాత్గా వినే అదృష్టం దొరకదు. అంతా పరంపరగా వింటుంటారు, మా గురువుగారు చెప్పారు చెప్పారని వినేవాళ్లే. కానీ నేను చూడు, ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటారు ఇంగ్లీష్లో, డైరెక్ట్గా వినడం అన్నమాట. సాక్షాత్ అంటే ఏమిటి? డైరెక్ట్గా. సాక్షాత్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎందుకు? తెలుగులో కూడా సాక్షాత్గానే అంటాం, నేరుగా అంటాం, నేరుగా వినడం. నేరుగా ఎవరి దగ్గర నుంచి విన్నాను? ఆ కృష్ణ పరమాత్ముడిని నోటి నుంచే విన్నాను నేను అన్నారు. కృష్ణ పరమాత్ముడు ఎవరికో చెప్తే వాళ్ళ ద్వారా వినడం కాదు, పరంపరగా వినడం కాదు, సాక్షాత్తుగా విన్నాను అన్నారు. వ్యాస ప్రసాదాత్, వ్యాసుడు యొక్క అనుగ్రహం వలన. ఇక్కడ అనుగ్రహం అంటే బోధ కాదు, చూసారా? అనుగ్రహం అంటే ఆశీర్వచనం, ఆయన యొక్క కరుణ. అక్కడ అనుగ్రహం వేరే, అక్కడ ప్రసాదం వేరే, ఇక్కడ ప్రసాదం వేరే. అక్కడ లడ్డు, ఇక్కడ వడపప్పు కాదు. అక్కడ ప్రసాదం అంటే బోధ, ఇక్కడ ప్రసాదం అంటే కరుణ, ప్రేమ. ఆ వ్యాసుడి యొక్క కరుణ నా మీద అత్యంతమైన కరుణ. ఆయనకి నాకు ఈ భాగ్యాన్ని కలిగించాడు కృష్ణుడి నుంచి నేరుగా వినే భాగ్యాన్ని. మనకెవరికి కలగలే? మన అందరం స్వామిని గొంతులో నుంచి వినడం, నేను నా గురువుగారి దగ్గర నుంచి. అది సంజయుడి యొక్క గొప్పతనం. చూడండి, అయిపోయింది కదా అని చెప్పి పూర్ణమద పూర్ణమిదం చెప్పి వెళ్ళల చెప్పచ్చు కదా, ఇక అంతా చెప్పేశాను కదా, యుద్ధంలో ఏమైపోయిందో అంతా మీ వాళ్ళు పోయినారు, పోబోతున్నారు, ఇంకా పోలే, పోబోతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ విన్న తర్వాత కృతజ్ఞతలు చెప్పడం మన యొక్క సంస్కృతి లక్షణం. కృతజ్ఞతలు చెప్పాలి. ఏం మాటలు రావట్లేదండి, నోట్లో నుంచి అంటూనే ఉంటారు, ఏం చెప్పరు కొంతమంది. కృతజ్ఞతలు చెప్పమంటే నా నోట్లో నుంచి మాటే రావట్లేదంటారు. అంటే కృతజ్ఞతలు చెప్పుకుండా కొన్ని మాటలు ఉండాలా లేదా అక్కర్లేదా? ఉండాలి. అందుకని కృతజ్ఞత చెప్పాలి. అందుకని చెప్తున్నారు, వ్యాస ప్రసాదాత్ శృతవాన్ ఏతత్ గుహ్యమహం పదం పరం. పరం గుహ్యమైనటువంటి, అత్యంత రహస్యమైనటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్య అని అర్థం. అత్యంత రహస్యమైనటువంటి, గుహ్యం అంటే రహస్యం. ఏతత్ పరం గుహ్యం అంటే ఏమిటి? ఈ అపరా విద్యలు ఉన్నాయి కదా, కర్మయోగ, ఉపాసనా యోగ, అష్టాంగ యోగ, ఈ యోగాలన్నిటికంటే కూడా, సగుణ బ్రహ్మం కంటే కూడా పరం గుహ్యం అన్నాడు. అత్యంత రహస్యమైనటువంటిది. రహస్యాల్లో కూడా అత్యంత రహస్యం ఒకటి ఉంటుంది. అంటే ఎవరికి చెప్పినా అర్థం కానిది ఒకటి రహస్యం అన్నమాట. ఆత్మవిద్య అలాగే కదా, చెప్పినా అర్థం కావట్లేదు కదా. 10 సంవత్సరాల నుంచి చెప్తుంటే విన్న తర్వాత మనం చెప్పాలి కదా, నష్టం మోహ అని మనం చెప్పద్దు. అర్జునుడు మాత్రమేనా చెప్పాల్సింది? మనం చెప్పక్కర్లేదా స్వామినికి? అలా చెప్పగలిగితే అది జ్ఞానం అన్నమాట. అందుకని దీన్నే అత్యంత గుహ్యం, పరం గుహ్యం అన్నాం. పరం గుహ్యం ఏతత్ అన్నారు. ఇంతవరకు నేను విన్నటువంటి ఈ యొక్క శాస్త్రం ఏమిటది? యోగం. యోగం అంటే మోక్ష సాధనం, కర్మయోగ, జ్ఞానయోగ. కర్మయోగ ఎలా అనుష్ఠానం చేయాలి, ఎలా చేస్తే జ్ఞానయోగ యోగ్యత వస్తుంది, జ్ఞాన యోగ్యత వస్తే గురువు ఎలా లభిస్తాడు, గురువు దగ్గర లభించిన తర్వాత గురువు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి, ఎలా చదవాలి, ఇవన్నీ చెప్పారు కదా. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మోక్ష ప్రాప్తి వస్తుంది. కైవల్యం పదం అశ్నుతే అని అన్నీ వస్తాయి కదా, అటువంటి యోగం పరం గుహ్యం యోగం. ఎవరి ద్వారా? కృష్ణాత్ స్వయం, సాక్షాత్ యోగేశ్వరాత్ కృష్ణాత్. యోగేశ్వరుడైనటువంటి, అన్ని యోగాలకు ఈశ్వరుడు. ఆయనకి తెలియనటువంటి యోగం లేదు. యోగేశ్వరుడు అంటే ఎవరు అన్నారు? సర్వ యోగానాం ఈశ్వరః అన్నారు. అన్ని యోగాలకి ఈయన ప్రభువు. అది ఆయనకి యోగం తెలియదు, ఆ యోగం తెలియదు అని ఉండదు. ఇప్పుడు ఒక యోగం తెలిస్తే ఒక యోగం తెలియదు ఒక టీచర్కి. అదే యోగా టీచర్ అన్నా కూడా క్రియాయోగ తెలిస్తే రాజయోగ తెలియదు, రాజయోగ తెలిస్తే కుండలిని తెలియదు, కుండలిని యోగ తెలిస్తే ఇంకొక యోగం జ్ఞానయోగం అసలే తెలియదు ఇప్పుడున్న యోగ గురువులకి. కానీ యోగ అంటే ఇక్కడ ఏమిటి అంటే యోగేశ్వరాత్ అంటే అన్ని యోగాలు ఎవరికైతే తెలిసి ఉన్నాయో ఆయన అని అర్థం. అటువంటి కృష్ణ పరమాత్మ, కృష్ణాత్, అటువంటి కృష్ణుడి నుంచి కృష్ణుడి యొక్క గొప్పదనం చెప్తున్నాడు అన్నమాట. యోగేశ్వరాత్ కృష్ణాత్ స్వయం, ఆయన స్వయంగా మాట్లాడుతున్నప్పుడు విన్నానండి. చాలామంది చెప్తుంటారు కదా, నేను స్వయంగా చూశానండి ఆయన్ని, నా చిన్నప్పుడు వెళ్ళి స్వయంగా చూశానన్నాడు ఆయన. అప్పుడు మహాత్ముడు అని మనకు తెలియదు. ఆయన పోయిన తర్వాత 20 శతాబ్దాలు అంటే 2-3 శతాబ్దాలు అయిపోయిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నేను చూశానండి ఆయన్ని పోయి. ఏం చూశానంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు పోయి చూశాను. మనం చెప్పుకుంటుంటాను చూసారా, స్వయంగా చూశానండి ఆయన్ని నేను అంటుంటారు. అలాగే సంజయుడు కూడా చెప్పుకుంటున్నాడు, నేను స్వయంగా విన్నాను, స్వయంగా విన్నాను అన్నాడు. యోగేశ్వరాత్ స్వయం కృష్ణాత్ సాక్షాత్ కథయత, ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉంటేనే విన్నాను. లైవ్ రిలే అని అర్థం. అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టడం కాదు, రికార్డు చేసిన తర్వాత ముందు తర్వాత పెడితే తర్వాత వినడం అలా కాదు. అది చెప్తున్నారు కథయత, సాక్షాత్ కథయత అంటే ఏంటి, లైవ్ రిలే అని అర్థం. లైవ్ రిలే అంటే ఏమిటి అర్థం, ఆయన చెప్తూ ఉండగానే వింటూనే ఉన్నాను, ఆయన చెప్తూ ఉండగానే నువ్వు వింటూ ఉన్నావు, ధృతరాష్ట్రుడు కూడా వింటూ ఉన్నాడు, అది లైవ్ రిలే కదా. కానీ సాక్షాత్ కాదు. సంజయుడు చూస్తూ ఉన్నాడు దూరదృష్టితో, అది టెలివిజన్ అంటే, అక్కడి నుంచి వచ్చింది టెలివిజన్ ఫస్ట్. దూరదృష్టి అంటే ఏమిటి, ధృతరాష్ట్రుడి కొలువులో కూర్చొని ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చొని యుద్ధ భూమిలో జరిగేది చూస్తున్నాడు సంజయుడు. అంటే ఏమిటి, టెలివిజన్ చూస్తున్నాడు అన్నమాట. ఎలా ఉంది టెలివిజన్, బాక్స్ లేదు ఏం లేదు, అలా ఆ దృష్టితో చూస్తున్నాడు, దివ్య చక్షు అలా చూస్తున్నాడు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు అప్పుడే కదా వింటున్నాడు, కానీ సంజయుడి ద్వారా వింటున్నాడు. అది సంజయుడు విన్నదానికి ధృతరాష్ట్రుడు విన్నదానికి తేడా. ఏమండి ఈ సంగతి మాకు తెలియదా ఏమిటి, తెలుసు అని చెప్తున్నాను. సాక్షాత్ కథయత. తర్వాత శ్లోకం,
రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః.
ఆనందాన్ని వర్ణిస్తున్నాడు తన ఆనందాన్ని సంజయుడు. ఈయనకే చాలా శ్లోకాలు పట్టినాయి చూడండి, 4-5 శ్లోకాలు మాట్లాడుతున్నాడు, అసలే పెద్ద అధ్యాయం. కానీ అక్కడ సంజయుడికి ప్రాధాన్యం ఇవ్వాలి. సంజయుడు గనక చెప్పకపోతే మనకి ఇది లభించేది కాదు. అర్థమైందా, సంజయుడు గనక, వ్యాస భగవానులు వారికి తెలుసు ఎందు ఏమనంటే కృష్ణుడు మాట్లాడబోతున్నాడు, ఆయనకైతే గ్రంథకర్త, కృష్ణుడు జ్ఞానబోధ చేయబోతున్నాడు బ్రహ్మ విద్య గురించి. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత రేపు క్యాసెట్ సీడీలు లేకపోతే ఎవరు వింటారు కదా. ఆయన అవతారం అయిపోయిన తర్వాత, కృష్ణ అవతారం అయిపోతే ద్వాపరయుగంలో కలియుగంలో వీళ్ళందరూ ఏమైపోతారు. అందుకని వ్యాస భగవానులు వారు ఏం చేస్తున్నారు, ప్లాన్ వేశారు ఏమని, ఈ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి ఈ పరమ గుహ్యమైనటువంటి ఈ విద్య సమసిపోకుండా ఉండాలి అంటే సంజయుణ్ణి అక్కడ పెట్టి సంజయుడు వినేటట్లుగా చేసి మళ్ళీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడికి చెప్పేటట్లుగా చేస్తే ఇది నిలుస్తుంది అనే ఉద్దేశం. ఎంత దూరదృష్టి చూడండి. మనం ఒక్కటి మాత్రం దాచిపెడతాం ఏమిటంటే డబ్బులు, మన పిల్లలకి మన పిల్లలకి మనం దాచిపెట్టేది ఆ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు అనుకోండి, ఆ డబ్బుల కోసం, ఆ ధనం కోసం కొట్టుకొని ఎవరికి లేకుండా చూసుకుంటారు, అది వాళ్ళు చేసే పని. కానీ మేధా సంపత్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ధనం కాదు ఇవ్వాల్సింది, విద్య ఇవ్వాలి, విద్య ఇస్తే ఆ విద్య ఎప్పటికీ నశించదు అన్నారు. విద్య గనక ఇస్తే అది ఎప్పటికీ నశించదు అన్నారు. కనుక విద్య ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ సంజయుడి చేత చెప్పించాలి. చెప్పిస్తే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తే మనకు కలియుగంలో ఎక్కడ ద్వాపర యుగం, ఎప్పుడు కలియుగం, ఎన్ని వేల వేల వందల వేల సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి ఇంత ఆనందంగా వింటున్నామంటే ఆ సంజయుడి పుణ్యం వల్లనే. ఆ సంజయుడి పుణ్యం కూడా దేని వల్ల అంటే వ్యాసుడి పుణ్యం. అందుకని వ్యాస భగవానికి నమస్కరించాలి, సంజయుడికి నమస్కరించాలి, ధృతరాష్ట్రుడు కూడా నమస్కరించదు లేదు, థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ధృతరాష్ట్రుడికి, ఎందుకంటే ఆయన అడగబట్టే కదా చెప్పాడు ఈయన కదా. కనుక అందరి భాగం ఉంటుంది అందులో చెప్తున్నాడు. ఎంత ఆనందిస్తున్నానంటే మరీ మరీ తలుచుకొని ఆ బోధనని చెప్తున్నారు. హే రాజన్, ఓ రాజా ధృతరాష్ట్ర, రాజా అంటే ధృతరాష్ట్రుణ్ణి సంబోధిస్తున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడే కదా రాజు అక్కడ. రాజన్, కేశవార్జునయోహో ఇమం అద్భుతం పుణ్యం సంవాదం. కేశవుడు అంటే కృష్ణ పరమాత్మ, అర్జునయోహో కేశవ అర్జునయోహ అంటే కృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క అని అర్థం, వారి యొక్క పుణ్యం సంవాదం. పాపాన్ని పోగొట్టి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి సంవాదాన్ని మరీ మరీ సంస్మృత్య సంస్మృత్య మరీ మరీ తలుచుకొని స్మరణం చేసుకొని తిరిగి 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 అని అర్థం. సంస్మృత్య సంస్మృత్య అంటే తిరిగి తిరిగి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నారు. పుణ్యం సంవాదం అంటే ఏమిటి, విన్న వాళ్ళకి పుణ్యం ఇస్తుంది, అర్థం చేసుకున్న వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది. ఇది అర్థమైంది, అసలు విన్న వాళ్ళకి పుణ్యాన్ని ఇస్తుంది. అలా కాసేపు కుర్చీలో కూర్చొని ఆ పుస్తకం, అలా పుస్తకం లేకపోయినా పర్వాలేదు, అలా విన్నామంటే పుణ్యం వచ్చేస్తుంది, పాపాలని అలా కడిగేసేస్తుందిట గీత. గీతాంబసి స్నానం, ఆ గీత అనే గంగల గనక స్నానం చేస్తే, గీత గంగల స్నానం చేయడం అంటే ఏంటి, ఆ పుస్తకం పట్టుకుంటేనే చాలు, అలా పట్టుకొని ఆ వాక్యం కల్లా చూసి అలా చదివాము విన్నామంటే చాలు, పాపాలన్నీ పోతాయట. అర్థం చేసుకుంటే మోక్షం వచ్చేస్తుంది. వింటే ఏమండి, విన్నవాళ్ళకి అర్థం కాదంటారా ఏమిటి, విన్నంత మాత్రాన అర్థం కాదు అందరికీ, వింటే పుణ్యం వస్తుంది, అర్థమైతే మోక్షం వస్తుంది. ముందు వినండి, తర్వాత అర్థం చేసుకోండి. నేను విన్నప్పుడు వినేటప్పుడు అర్థం కాకపోతే ఏం చేయాలి, పుణ్యం చాలని వెళ్ళిపోతామా, ఏదో బాగుంది ఇంకా అర్థం కావడం లేదే అని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ వింటే అండి మళ్ళీ మొదలు పెడతారా మీరు మొదటి అధ్యాయం నుంచి అని అడక్కండి. క్యాసెట్స్ సీడీస్ వినొచ్చు, మళ్ళీ తిరిగి ఇదే విద్యార్థి మళ్ళీ వింటూ ఉంటే సీడియల్ని ఏమవుతుందండి, అది సంస్మృత్య సంస్మృత్య అన్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది, అర్థమైపోతుంది అన్నారు. అది ఇమం అద్భుతం, ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని, పుణ్యం సంవాదాన్ని, పుణ్యమైనటువంటి సంభాషణని మళ్ళీ మళ్ళీ సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ముహుర్ముహు అన్నారు. మళ్ళీ మరల మరల హృష్యామి సంతోషపడుతున్నాను అన్నాడు. హృష్యామి అంటే ఆనందంతో పొంగిపోతున్నాను అన్నారు. విన్న తర్వాత కూడా మర్చిపోలే, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వామిని మీరు చెప్పిందే జ్ఞాపకం వస్తుందండి, అదే తిరిగి తిరిగి జ్ఞాపకం వస్తుంది అంటే గురువుకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఏమనండి మీరు చెప్పింది అప్పుడే మర్చిపోయినానండి అంటే గురువు సరిగ్గా చెప్పలేదని అర్థం. కృష్ణ పరమాత్మ బాగా చెప్పాడు కనుక ఆయనేమో సంస్మృత్య సంస్మృత్య హృష్యామి అన్నాడు, పునః పునః హృష్యామి అన్నాడు. ఏ గురువు అయినా బాగా చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తుంటుంది, వచ్చే వారం వరకు గుర్తుంటుంది. ఆ గురువు బాగా చెప్తే ఉంటుంది అనుకుంటున్నా. పునః ముహుర్ముహు అంటే తిరిగి తిరిగి అన్నారు. మరల మరల జ్ఞాపకం చేసుకుంటున్నాను, మరల మరల సంతోషిస్తున్నాను అన్నాడు. ఆనందం అంటే ఆనందం ఆగకుండా కంటిన్యూస్గా వస్తూనే ఉంది ప్రవాహంగా ఆనందం అన్నారు.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః.
ఇప్పుడు ఇన్నిసార్లు ఏం గుర్తు చేసుకుంటున్నాడు, ఎన్నిసార్లు ఆనందపడుతున్నాడు, నాకు ఏమిటి గుర్తుకొస్తున్నది తెలుసా? సంజయ్ వారికి ఇష్టమైనటువంటి అధ్యాయం 11వ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్య యోగం. అది ఆయనకి చాలా ఇష్టమైంది. ఎందుకంటే విశ్వరూప దర్శనం అందరికీ సహజంగా లభించదు. అది చూసిన తర్వాత సంజయుడు జ్ఞాని, ఆయన చాలా జ్ఞాని, అందుకని ఈ విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని చూసేటప్పటికీ అదే కనపడుతుంది కళ్ళ ముందు. ఏదైనా టెర్రర్ సినిమా చూస్తే, టెర్రర్ సినిమా చూసి నిద్రపోయేటప్పుడు ఏమొస్తుందంటే రాత్రి అంతా అదే వస్తుందండి. ఇప్పుడు ఆయన యొక్క విశ్వరూపం కూడా అంత టెర్రర్ కలిగించింది అన్నమాట, భయాన్ని కలిగించింది, ఆశ్చర్యం అద్భుతాన్ని కలిగించినటువంటిది. నాకు అదే జ్ఞాపకం వస్తుంది అంటే సంజయుల వారు. ఏమిటి మహాన్? అంతేకాదు మహాన్ మే విస్మయ, అత్యంతమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగి, విస్మయం అంటే ఆశ్చర్యం, ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని మరీ మరీ తలుచుకొని, సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ మళ్ళీ తలుచుకొని, తద్ అద్భుతం రూపం అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అద్భుతం రూపం అంటే ఏమిటి? సగుణం అనే కదా, రూపం అని వచ్చిందంటే సగుణం. సగుణంలో అద్భుతమైన రూపం ఏమిటి? విశ్వరూపం కదా. రెండు చేతులు ఉన్నవాళ్ళు ఏమో అద్భుతం, నాకు ఉన్నాయి రెండు చేతులు అన్నాడు. ఒక తలకాయ ఉండే అద్భుతం, నాకు ఉంది ఒక తలకాయ. అలాగే అద్భుతం రూపం అంటే అనేక తలలు, అనేక చేతులు, అనేకమైనటువంటి బాహువులు కలిగినటువంటి రూపం అద్భుతం రూపం. అటువంటి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే అటువంటి ఉన్నతమైనటువంటి రూపాన్ని, ఎవరి రూపం? హరే హే అన్నాడు. ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క రూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని, విశ్వరూపాన్ని పునః పునః హృష్యామి, మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను అన్నాడు. అక్కడ ధృతరాష్ట్రుడు దిగులు పడుతున్నాడు, ఇక్కడ సంజయుడికి ఆనందంగా ఉంది. ఎందుకంటే అర్జునుడు బాణం పట్టుకున్నాడు అంటే ఇంక అంతే, వాళ్ళందరూ తలలు పోయినట్లే లెక్క. ఎవరి తలలు? వాళ్ళ అబ్బాయి తల, ముందు ముఖ్యంగా దుర్యోధనుడి తల పోయినట్లే. ఇంకా ఆయన పట్టించుకోవాలి సంజయుడు. ఏమని, ధృతరాష్ట్రుడు ఎప్పుడు వాళ్ళ కొడుకు కోసం దిగులు పడుతూనే ఉంటాడు. అక్కడ ధృతరాష్ట్రుడి మనసులో దిగులుగా ఉంది, కానీ సంజయుడికి ఆనందం, అత్యంత ఆనందంగా ఉంది. ఎందుకంటే బోధన అలాగే ఉంది, ఆయన రూపము అలాగే ఉంది, ఇంతటి భాగ్యం కలిగింది నాకు అని చెప్పి ఆనందం అనమాట. అందుకని మనం కూడా ఒక్కొక్కసారి పట్టించుకోము, అవతల వాడు ఆడుతున్నా సరే మన ఆనందాన్ని పట్టలేక చెప్తూ ఉంటాం, వాడు అక్కడి నుంచి పోయిన తర్వాత ఎవరు లేరా చూస్తూ. ఎందుకంటే దుఃఖపడేవాడు మన సుఖాన్ని ఏమింటాడు, ఆనందాన్ని. ఒక్కొక్కసారి మనం కూడా పట్టించుకోము. అట్లాగే సంజయుడు కూడా ధృతరాష్ట్రుడికి పక్క పోయి హృష్యామి హృష్యామి పునః పునః సంస్మృత్య సంస్మృత్య అంటే పాపం, నువ్వు ఆనందిస్తావు నేనేం చేసేది ఇప్పుడు. అర్జునుడు యుద్ధ రంగంలోకి దిగుతున్నాడు అంటేనే ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టదు. అసలు భీముణ్ణి అర్జునుడిని తలుచుకుంటేనే ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టేది కాదుట. దుర్యోధనుడికే నిద్ర రాకపోతే ధృతరాష్ట్రుడికే నిద్ర వస్తుంది. ఏమండి సామాన్యుల ధృత, వీళ్ళు భీముడు అర్జునుడు అంటే వాయుదేవత అంశ ఇంద్రుడి అంశ, వాళ్ళు వాళ్ళందరూ సామాన్యులు కాదని చెప్పి ధృతరాష్ట్రుడికి తెలుసు. కనుక సంజయుడి ఆనందం తను చెప్పుకుంటున్నాడు. తర్వాత చివరిగా చెప్తున్నాడు, చివరిగా ధృతరాష్ట్రుడికి బోధ చేస్తున్నాడు సంజుల వారు. ఇంతవరకు కృష్ణుడు ఉపదేశం చేస్తే, కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తే చివరిగా ఒక్క బాణాన్ని వదిలిపెడుతున్నాడు, ఉపదేశ బాణాన్ని. ఎవరు? సంజయుడు. ఎవరి మీద? ధృతరాష్ట్రుడి మీద. ఇంకా ఏడ్చి ప్రయోజనం లేదు. ఏమని?
యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ.
మమ మతి అన్నాడు. నా యొక్క ఆలోచన ఇది అన్నాడు. మమ మతి అంటే ఏమిటి? నా మనసులో వచ్చినటువంటి ఆలోచన ఇది. ఏమిటది? ఎక్కడైతే కృష్ణ పరమాత్మ ఉంటాడో, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, అక్కడ విజయం తథ్యం అన్నాడు. చెప్తున్నారు, యత్ర ఎక్కడైతే. ఎక్కడైతే అంటే ఏమిటి? ఎవరి హృదయంలో అయితే, అది అర్థం. ఎక్కడైతే అంటే ఏమిటి? ద్వారకానోనా, బృందావనంలోనా అన్నాడు. కాదు, ఎవరి హృదయంలోనైతే అని అర్థం. యత్ర ఎవరి హృదయంలోనైతే, ఎప్పుడు ఎవరి హృదయంలో. కృష్ణ యోగీశ్వర కృష్ణ ఉంటాడో ఉంటాడు. యోగీశ్వర కృష్ణ అన్ని యోగములకు ప్రభు అయినటువంటి కృష్ణుడు ఉంటాడో అని అర్థం. అంటే వాళ్ళు ఎవరైతే కృష్ణ భక్తులై ఉంటారో అని అర్థం. అప్పుడు శివభక్తులకి, విష్ణు భక్తులకి అని. కృష్ణ భక్తులు అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఈ జ్ఞానం తెలుసుకొని ఆ కృష్ణుని ఉపదేశాన్ని ఎవరైతే జీర్ణించుకుంటారో అన్నారు. అది కృష్ణభక్తి అంటే. కృష్ణభక్తి అంటే ఏంటి? కృష్ణభక్తి అంటే డాండియా, రాసక్రీడ, అది కాదు కృష్ణభక్తి. కృష్ణభక్తి అంటే కృష్ణుడు చెప్పినటువంటి కర్మయోగం, ఉపాసనాయోగం, అష్టాంగయోగం, జ్ఞానయోగాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకొని ప్రతి అణువు నింపుకున్నటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అని అర్థం. యత్ర యోగీశ్వర కృష్ణ, ఎక్కడైతే ఆ కృష్ణుడు, ఈయన కృష్ణ పరమాత్మ ఈ అవతారంలో అయిపోయినప్పటికీ కూడా ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశం ఎక్కడైతే ఉంటుందో ఈ భూమండలంలో, అక్కడ విజయం ఉంటుంది అన్నాడు. ఈ భూమండలంలో ఎక్కడైతే గీతా బోధన, గీతా అనుష్ఠానం, గీతలో చెప్పినటువంటి విశేషాల అనుష్ఠానం జరుగుతూ ఉంటుందో వాళ్ళకి విజయం తథ్యం అన్నారు. అప్పుడు మీ అందరికి విజయమా కాదా? ఎప్పుడు? పుస్తకం అంత పాత పడిపోయిందండి, బాగా చినిగిపోయింది. 10 సంవత్సరాల నుంచి అదే పుస్తకం తెస్తున్నాను, చాలా పాత పడిపోయింది. పుస్తకం పాత పడి చినిగిపోతే విజయం రాదు. పుస్తకంలో ఉన్నటువంటి శ్లోకంలో ఉన్నటువంటి పదంలో ఉన్నటువంటి అర్థంలో అర్థాన్ని అర్థం చేసుకొని అనుష్ఠానం చేస్తే విజయం. అబ్బో అంత ఉందా అండి అన్నారు. మరి ఎవరికి విజయం వస్తుందా ఏమిటి? పుస్తకం పట్టుకున్నంత మాత్రం విజయం వస్తుందా? పుస్తకం పట్టుకుంటే ఏమొస్తుందని చెప్పాను? పుణ్యం వస్తుందని చెప్పాను. వింటే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. విజయం రావాలంటే అర్థం చేసుకుంటే వస్తుంది. విజయం ఎలా వస్తుంది? జ్ఞానమే విజయం. జ్ఞానం ఎలా వస్తుంది? పద అర్థం చేసుకుంటే వస్తుంది. ఎవరి దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి? పుస్తకంలో ఉన్నటువంటి, పుస్తకాల్లో ఉన్నటువంటి కమెంటరీలు చదివితే అర్థమవుతుందంటే కాదు. గురుముఖంగా కూర్చొని దాన్ని విశ్లేషణ చేసి చదువుకోవాలి, వారు చెప్పే విధంగా చదువుకోవాలి. అలా చేసుకుంటే మన జీవితం విజయమే కానీ ఎప్పుడు అపజయం ఉండదు. ఎందుకని అంటే నేను ఆత్మస్వరూపాన్ని, నాకు అపజయం ఏమిటి? నాకు అపజయం ఏమిటి అసలు? నేను ఆత్మస్వరూపాన్ని, నాకు అపజయం అనేటువంటిదే లేదు అన్నారు. జయ అపజయాలను చూసేటటువంటి వాణ్ణి నేను అని తెలుస్తుంది. జయ అపజయాలను చూసేటటువంటి ఆ సాక్షి చైతన్యాన్ని నేను, అటువంటి వ్యక్తికి అపజయమే ఉంటుంది అసలు. ఇది జయం అంటే. కనుక ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైన జయాలన్నీ కూడా జయాలే, విజయమే. కానీ ఆ విజయాలన్నిటికంటే కూడా పరమ ఉత్కృష్టమైనటువంటి విజయం ఆత్మజ్ఞానం, ఆత్మ విజయం అన్నారు. ఈ పేరు ఎప్పుడు రాలేదు కదా, ఈ పేరు భువన విజయం విన్నాం కానీ ఆత్మ విజయం వినలేదండి అన్నారు. ఆత్మ విజయం అంటే ఇదే, నా ఆత్మని నేను తెలుసుకోవడమే ఆత్మ విజయం అన్నారు. అది ఎత్ర యోగీశ్వరః కృష్ణః ఎత్ర పార్థ ధనుర్ధరః. ఇందులో ఇంకొక విశేషణం ఉంది, అర్జునుడు కూడా ఉండాలి. కృష్ణుడు మాత్రమే ఉంటే ఏం ప్రయోజనం? కృష్ణుడు మాత్రమే ఉంటే మనకు వంశీకృష్ణ మాత్రమే ఉంటాడు, లేకపోతే గోపికాకృష్ణ రాధాకృష్ణ ఉంటాడు. వాడు పట్టుకుని ఒక భంగిమలో నుంచుంటాడు ఆయన ఇట్లా. ఆ కృష్ణుడిని పూజిస్తే జ్ఞానం రాదు. ఎటువంటి కృష్ణుడిని పూజించాలి? అర్జునుడి వైపు చూస్తున్నటువంటి కృష్ణుడిని పూజించాలి. ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? మోహాన్ని వదిలిపెట్టు, అజ్ఞానాన్ని వదిలిపెట్టు, దుఃఖాన్ని వదిలిపెట్టు అని చెప్తున్నాడు. అర్జునుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? పార్థో ధనుర్ధరః అన్నాడు చూడండి. ధనువుని స్వీకరించినటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటాడో అన్నారు. అండర్లైన్ చేసుకోండి ఆ పదాన్ని. అంటే కర్మయోగం అనుష్ఠానం చేయడం అని అర్థం. స్వధర్మాన్ని అనుష్ఠానానికి చిహ్నం విల్లుని స్వీకరించడం. ధనుర్ధరః అంటే ధనుస్సుని ధరించినవాడు ధనుర్ధరః. ఎవరు? కృష్ణ పరమాత్మ ధరించాడా, అర్జునుడు ధరించాడా ధనుస్సు? అర్జునుడు ధరించాడు. కృష్ణ పరమాత్మకి ధనుస్సు లేదు, రాముని వారికి ధనుస్సు ఉంది, కోదండ పాణి. పినాకపాణి ఎవరు? శివుడికి కూడా ధనుస్సు ఉంది, కృష్ణుడికి ధనుస్సు లేదు. కృష్ణుడికి ఏముంది చేతిలో? చక్రం, సుదర్శన చక్రం. సుదర్శనం అంటే ఏమిటి? సుదర్శనం అంటే జ్ఞానం అని అర్థం. ఇక్కడ అర్జునుడి చేతిలో ధనుస్సు ఉంది అంటే స్వధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పడం అన్నమాట. అది అర్జునుడి వీళ్ళ చేతిలో ధనుస్సు ఉంది. మన చేతిలో ఏముండాలి? మన చేతిలో ఏముండాలి? చేతుల్లో ఏముండక్కర్లేదు, చేతుల్లో భగవద్గీత ఉండాలి. చేతుల్లో ఏముండాలంటే, ఇక్కడ చేతుల్లో ఉండడం అంటే ఏమిటి? అది ప్రతీకం. మన యొక్క స్వధర్మాన్ని, మన గృహస్థాశ్రమ ధర్మాన్ని, పంచమహాయజ్ఞాలని అనుసరిస్తూ ఉండాలి. మనం ఏ వర్ణంలో పుట్టాం, ఈ వర్ణం వాళ్ళకి, ఈ సంస్కృతిలో, ఈ భారతీయ సంస్కృతిలో మన యొక్క ధర్మం ఏమిటి, మన హిందూ ధర్మంలో పుట్టినప్పుడు, హిందూ ధర్మంలో ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆచారాలు ఏమిటి, ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఉండడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ మర్చిపోకుండా ఉండడమే దాన్ని గుర్తు చేస్తున్నది ధనుర్ధరః అర్జునః అన్నారు. అటువంటి అర్జునుడు బొమ్మ ఉండాలి ఇంట్లో, బాణం పట్టుకున్నటువంటి అర్జునుడి బొమ్మ ఉండాలి. అందుకని చతికిల పడిపోయిన అన్నాడు, అర్జునుడి బొమ్మ కాదు, కావాల్సింది మనకు. ఎత్ర పార్థో ధనుర్ధరః అన్నాడు, తత్ర విజయః భూతిః అన్నాడు. తత్ర అటువంటి ప్రదేశంలో, అటువంటి హృదయాలలో ఉన్నారు, అటువంటి వ్యక్తులకు అని అర్థం. తత్ర కర్మఫలదాత, అలాంటి కృష్ణ పరమాత్మని, ధను అర్జునుడిని ఉన్నటువంటి ఆ యొక్క చిత్రపటం, చిత్రపటమే కాదు ప్రతిక్షణం ఆ యొక్క బోధన గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, చేసుకుంటూ దానికి తగినట్లుగా జీవిస్తూ ఉంటారు అక్కడ అని అర్థం. అక్కడ అన్నారు, ఇప్పుడు యుద్ధరంగంలో విజయం రాబోతుంది వాళ్ళకని అర్థం. ఎందుకంటే అర్జునుడు బాణం పట్టుకున్నాడు, కృష్ణ పరమాత్మ రెడీగా పట్టుకున్నాడు ఏమిటి, గుర్రాలని. అక్కడ విజయం రాబోతున్నది అని అర్థం. మీ అబ్బాయిలకి ఏం విజయం రాదు, వాళ్ళకే విజయం వచ్చేది అన్నారు. ఎందుకంటే ధర్మం ఉంది, కృష్ణ పరమాత్మ వైపు ధర్మం ఉంది, అందుకనే విజయం వస్తుంది. బాణం పట్టుకున్నంత మాత్రాన విజయం రాదు. దుర్యోధనుడు కూడా గద పట్టుకున్నాడు, విజయం వచ్చిందా? కర్ణుడు అంతటి వాడు, అర్జునుడితో సమానం కర్ణుడు, కానీ విజయం రాలేదే. కర్ణుడికి, అర్జునుడికి సమానమైన వాడు కర్ణుడే. అర్జునుడికి కర్ణుడికి సమానమైన ఉజ్జి అన్నమాట. అక్కడ ఇంద్రుడు కనుక వచ్చి, సూర్యుడు దేవత కనుక వచ్చి, ఇంద్రుడు కనుక వచ్చి ఆ సూర్యుడు కాదు ఇంద్రుడు వచ్చి ఆయన యొక్క ఆ కవచ కుండనాలు అడకపోతే అర్జునుడు ఎక్కడో ఉండేవాడు. అంతటి విద్యని సంపాదించుకున్నాడు కర్ణుడు. కానీ కృష్ణ పరమాత్మ ఉండడం వల్ల ధర్మం ఉండడం, కృష్ణ పరమాత్మ ఎటువైపు ఉంటాడు, ధర్మం వైపా అధర్మం వైపా? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ. అందుకనే కృష్ణ పరమాత్మను అడిగాడు, యుద్ధంలో నువ్వు నా వైపు ఉండవలసినది, నీ సైన్యం అంతా నాకు అక్కర్లేదన్నాడు అర్జునుడు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఎక్కడుంటే అక్కడ విజయం. అది అక్కడ భక్తి కావాలి. అందువల్ల తత్ర ఆ చోట్లో దైవ బలం అంటారు దాన్ని, దైవ బలం ఉండాలి ఎప్పుడైనా కూడా. అలా ఉంటే ఏమిటి అంటే శ్రీహి ధ్రువ అన్నారు. శ్రీహి అంటే జ్ఞాన సంపద అని అర్థం. జ్ఞాన సంపద ధ్రువ అంటే ఈ జ్ఞాన సంపద వచ్చిపోయేది కాదు, స్థిరమైనటువంటి సంపద అన్నారు. అక్కడ స్థిరమైనటువంటి జ్ఞాన సంపద కలుగుతుంది అని అర్థం. తర్వాత విజయ ధ్రువ అన్నాడు. విజయం కూడా ధ్రువమైనటువంటి శాశ్వతమైనటువంటి విజయం లభిస్తుంది. భూతి సమృద్ధి అని అర్థం. భూతి అంటే ధ్రువాభూతి, శాశ్వతమైనటువంటి సమృద్ధి లభిస్తుంది అన్నారు. శాశ్వతమైనటువంటి సమృద్ధి లభిస్తుంది. నీతి ధ్రువ, శాశ్వతమైనటువంటి నీతి కూడా అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే ఆ సమాజంలో, ఏ సమాజంలో అయితే భగవద్గీత పారాయణం జరుగుతూ ఉంటుందో, భగవద్గీత ప్రవచనాలు జరుగుతూ ఉంటాయో, భగవద్గీత బోధన జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే భగవద్గీత వింటూ ఉంటారో ఆ దేశంలో ఎప్పుడు సమృద్ధి ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు విజయం ఉంటూనే ఉంటుంది, అక్కడ నీతి ఉంటుంది, అరాచకాలు అక్రమాలు ఉండవు అన్నారు. మాట్లాడితే తుపాకితో కలుస్తానంటే ఎంత ఘోరం అది. అందుకని ఇప్పుడు అమెరికా నుంచి పరిగెత్తేటట్లు చేస్తున్నారు అందరినీ మన వాళ్ళు. అక్కడికి ఇక్కడి నుంచి పరిగెత్తారు కదా, అక్కడి నుంచి పరిగెత్తాలి. ఇప్పుడు నీతి, నీతి లేకపోతే ఏమవుతుంది, సమాజం పతనం అయిపోతుంది. సమృద్ధి లేకపోతే ఏమవుతుంది, పతనం అయిపోతుంది. చూసారా, ధర్మం లేకపోతే సమృద్ధి కూడా పోతుంది. ఏ సమాజంలోనైనా సరే ఎవరికైనా అదే గతి పడుతుంది. ధర్మం ముఖ్యం, అది మర్చిపోకూడదు. కనుక 10 సార్లు అనకూడదు మనం, ఇదంతా కలియుగం అండి, అంతా కలియుగం అండి. కలియుగం అయితే ఏమిటి, తినేది కాదు. కృతయుగంలోనూ అన్నం తిన్నారు, కలియుగంలో కూడా అన్నమే కదా తింటున్నాం. కృతయుగంలో గాలి పీల్చుకున్నారు, మనం కూడా గాలి పీల్చుకుంటున్నామా లేదా? వాళ్ళు మంచినీళ్ళు తాగారు, మనం మంచినీళ్ళు తాగుతున్నాం. కలియుగం అయితే ఏమిటి, కలియుగంలో కూడా ఒక పాదం మీద ఉంటుంది అండి ధర్మం అన్నారు. నువ్వు ముందు 2 పాదాల మీద నుంచో. కలియుగంలో ఒక పాదం మీద ధర్మం కాదు, 4 పాదాల మీద నువ్వు నిలబెట్టాలి, నిలబెట్టగలగాలి. అందుకని మనం ఇంకా ఆ మాట వాడకూడదు, కలియుగంలో ఒక పాదం మీద ఉంటుంది అండి ధర్మం. అందుకని అన్యాయంగా అన్నీ పోతూ ఉన్నాయండి, పోతూ ఉంటే నువ్వు నిద్రపోతావా ఏంటి? అవి అన్యాయంగా ఉన్నప్పుడే భగవద్గీత ప్రచారం ఎక్కువగా జరగాలి. అందుకని ఇంటింటా భగవద్గీత ఉండాలి. ప్రతి వాళ్ళకి భగవద్గీత పుస్తకం ఇవ్వండి, బహుమతిగా ఇస్తే భగవద్గీత పుస్తకం ఇవ్వండి. ఒకరోజుకైనా సరే వాళ్ళు ఎప్పుడన్నా ఏదో ఒక క్లాస్కి వెళ్తారు, ఆ పుస్తకం తీసుకొని ఏదో పుస్తకం ఉంది ఇంట్లో అని చూసి. తత్ర అన్నారు నీతి ధృతి భూతి విజయ శ్రీహి భవతి అన్నాడు. ఏమిటి ఇది, నా యొక్క మతం అన్నాడు. మతం అంటే ఏంటి, నా ఆలోచన అన్నది, ఇది నా నిర్ణయం అన్నాడు. దాంట్లో సందేహం లేదన్నాడు ఎవరు, సంజయుడు. కనుక ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, క్లాసుకు వచ్చేటప్పుడు భగవద్గీత పుస్తకంతో రావాలి. ఇంకా ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే దానం చేయండి, పుస్తకాలు బాగా విరివిగా భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టండి అందరికీ. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయ.
ఓం అనేది ఆ పరమాత్ముడికి ప్రతీకం. ఓం అంటేనే ఆ పరమాత్ముడు అని అర్థం. భగవంతుడికి ఒక ప్రతీకం అది ఓం. ఎటువంటి పరమాత్ముడు? తత్ సత్ అన్నారు. తత్ సత్ ఇది ఆ పరమాత్ముడిని తత్ అంటాం, సత్ అంటాం. ఉనికి ఎరుక కలిగినటువంటి ఆ పరమాత్ముడు తత్ అంటే ఆ సత్యమైనటువంటి అని అర్థం. ఆ పరమాత్ముడు సత్యస్వరూపుడు అని అర్థం. తత్ సత్ అంటే సత్యం, ఆ పరమాత్ముడే సత్యం అని అర్థం. తత్ అంటే ఆ పరమాత్ముడు, సత్ అంటే సత్యం అంటే అన్ని కాలాల వందు ఉండేవాడు అని అర్థం. ఆయనకి జనన మరణాలు ఉండవు, అన్ని కాలాల్లో ఉండేవాడు కనుక తత్ సత్ అన్నాము. అటువంటి పరమాత్ముడు ఇతి అని తలుచుకొని శ్రీమద్ భగవద్గీతాసు ఈ భగవద్గీత యందు, ఏ భగవద్గీత ఎందైతే బ్రహ్మ విద్యా యోగశాస్త్రములు శ్రీకృష్ణుడి అర్జునుడి సంవాదంగా చర్చించబడినయో, బ్రహ్మ విద్యా యోగశాస్త్రములు కర్మయోగం ఉపాసనాయోగం అంటే ఉపనిషత్తులకు దర్పణం లాంటిది అని అర్థం. ఉపనిషత్సు అంటే ఏమిటి? బ్రహ్మ విద్యాయాం ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అంటే ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దానికి దర్పణం ఈ యొక్క భగవద్గీత. భగవద్గీత అనేటువంటి అర్థాన్ని కనుక చూస్తే ఏం కనపడుతుంది మనకు? ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి బ్రహ్మ విద్య కనపడుతుంది మనకు. కనపడిందా లేదా? అంత కఠోపనిషత్తే కదా ఇందులో. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు అన్నీ అవే కదా ఉన్నది. కనుక ఉపనిషత్తులకు దర్పణం లాంటిది భగవద్గీత. అంతేకాదు యోగశాస్త్రాలన్నీ చెప్పబడినాయి ఇక్కడ. కర్మయోగం, ఉపాసనాయోగం, అష్టాంగ యోగం ఇవన్నీ చెప్పబడినాయి. ధ్యాన యోగం ఎవరు ఎట్లా చెప్పబడింది? శ్రీకృష్ణ అర్జునుల సంవాదంగా మనకు చెప్పబడింది. ఈ యొక్క అధ్యాయం పేరేమిటి? మోక్ష సన్యాస యోగం. మోక్ష సన్యాసం అంటే మోక్షాన్ని సన్యాసించకూడదు. సన్యాసించి అంటే ఈ యొక్క ప్రపంచం మీద ప్రాపంచకమైనటువంటి వాటి మీద కోరికలు లేకుండా మోక్షాన్ని పొందవలసినది అన్నారు. కర్మఫల త్యాగేన మోక్ష ప్రాప్తి అన్నారు. కర్మఫల త్యాగేన మోక్ష ప్రాప్తి, కర్మఫలాన్ని త్యాగం చెయ్యి మోక్షాన్ని పొందు అన్నాడు. అది గనక చేస్తే నీకు మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. ఆ పేరు కలిగినటువంటి ఈ 18వ అధ్యాయం పూర్తయింది. అష్టాదశం అంటే 18. మొత్తం ఎన్ని అధ్యాయాలు భగవద్గీతలో? 18. ఇది 18వ అధ్యాయం పూర్తి అయింది. ఇది అయిన తర్వాత ఎక్కడ వచ్చింది ఇది అంటే భీష్మ పర్వంలో మహాభారతంలో చెప్పబడింది. మహాభారతంలో వ్యాస భగవానులు రాసినటువంటి మహాభారతంలో, మహాభారతంలో ఒక భీష్మ పర్వంలో, ఆ పర్వంలో శ్రీకృష్ణార్జున సంవాద రూపంగా ఇది చెప్పబడింది. ఫస్ట్ శ్లోకం చదవాలి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చదవాలి. ఎందుకంటే ఇంతటితో పూర్తయిందని కాదు, మళ్ళీ మళ్ళీ చదువుతాం అనే ఒకటి సంకల్పం.
ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.